జమహకాల్. ఇది నవంబర్ 22, 2004 సాయంత్రం ఒంగోలులో జరిగిన అరుబిందో క్లాస్. జై జయ మహాకాల్.
మూడు ముఖ్యమైనటువంటి మానసిక స్థితుల గురించి అరవిందో ఏ విధంగా తన్ని తాను మలుచుకున్నాడో తెలుసుకున్నాం. మనం కూడా అలాగే మన జీవితాన్ని మలుచుకోవాలి. అందుకు ఇదంతా కూడా అరవిందో ఏదో చేస్తే మనకి ఏం లాభం లేదు. అది మాత్రం మీరు నిరంతరము గుర్తు ఉంచుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మన లోపల నుంచి వస్తున్నటువంటి ఒక భావన, వీఆర్ డెస్టైన్డ్ ఫర్ గ్రేట్ థింగ్స్. ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని సాధించటంలో మన పాత్ర కూడా ఉన్నది. రామాయణంలో హనుమంతుడికి ఎంత పాత్ర ఉన్నదో ఉడతకి కూడా అంత పాత్ర ఉంది. హనుమంతుడు చాలా గొప్పవాడైతే అయి ఉండవచ్చు కాక, కానీ ఉడతకి ప్రాముఖ్యత మనం తగ్గించలేము. కొంచెం అలాంటి పరిస్థితులు మనం కూడా, మన పాత్ర కూడా ఉంది ఏదో ఒకటి. ఆ పాత్ర గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అది మొదటి కండిషన్. మన జీవితాలలో ఎక్కడున్నా ఉడత మాత్రం, ఉడత చేసినంత సహాయము ఎవడైనా ఎక్కడైనా చేయగలడు. ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలిస్తే కండిషన్. అది నువ్వు భగవంతుడి గురించి మాట్లాడుతున్నావా, గురువు గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే ఏదైనా ఒక ఆశ్రమ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావా, అది అతి హేయమైనటువంటి భౌతికత దృక్పథం మాత్రమే. నువ్వు ఎంత పెద్ద ఆశ్రమం కట్టేసినా, ఇప్పుడున్న ఆశ్రమాలు ఉన్నాయి కదా, రామకృష్ణ మిషన్ ఉన్నది, అరవిందో సొసైటీ ఉన్నది, ఫిలాసఫికల్ సొసైటీ ఉన్నది, శుద్ధి సాయి సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఉన్నవి, లారి మాసే యొక్క ఆర్గనైజేషన్స్, మనం ఏదోటి గురుసత్తాగా చూసుకుంటున్నాము. అంతకే మాత్రమే మన ఆలోచన పరిధిని కేంద్రీకృతం చేస్తే మనకేమనిపిస్తుందంటే, ఈ సంస్థలు ఏమీ చేస్తున్నాయా లేదా అనే డౌట్ వస్తుంది. మనకి రావటం లేదా, మీకు నాకు వస్తుంది డౌట్. మన గురువు గారి హరిద్వార్లో స్థాపించినటువంటి సంస్థ కూడా అసలు ఏం చేస్తోంది, ఎందుకు వస్తుంది గందరగోళం అంతా కూడా. ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ల యువకుడు ఓ బాంబు విసిరాడు పార్లమెంట్ లో. విసురుతున్నప్పుడు అతను చాలా స్పష్టంగా చెప్పాను, నేను అవన్నీ చంపదలుచుకోలేదు. ఆయన చంపదలుచుకుంటే డైరెక్ట్ గా బాంబు అప్పుడు వేసేసి ఉంటే అసలు ఏమై ఉండేదు ప్రపంచ చరిత్ర. భగత్ సింగ్ గురించి చెప్తున్నాను నేను. వెళ్ళే ఎవరు చచ్చిపోవటానికి చేయలే ఆయన, కేవలం ఓ బ్లాస్ట్ చేయాలి, భారతదేశము ఒక మహత్ కార్యాన్ని సాధించటానికి కష్టపడుతోంది అని ప్రజలందరికీ తెలియాలి అంటే పార్లమెంట్ లో వేస్తే తప్ప తెలియదు అని చేశాడు. అందువల్ల ఇప్పటికీ అతని పేరు చెప్పుకుంటున్నాం మనం. చేసింది ఒక బాంబు బ్లాస్టే, అంతకంటే ఆయన చేసింది ఏం లేదు. కానీ ఇప్పటికీ కూడా భారతదేశ చరిత్ర గురించి, స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో చెప్పుకుంటూ ఉంటే భగత్ సింగ్ మాట లేకుండా మనం చెప్పుకోలేము. ఇంత చేస్తే అది ఒకటే చేశాడు ఆయన, అంతకంటే ఇంకోటి ఏదో పెద్ద పని చేసినట్టు మనకేం తెలియదు. కానీ మన దేశ చరిత్రలో ఈ 5 సంస్థలు ఏం చేశాయి, ఈ సంస్థలు స్థాపించినటువంటి వాళ్ళు చాలా మహత్ కార్యాలు చేశారు. ఓ వివేకానంద కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, ఓ అరవిందో కానీ, శుద్ధి సాయి కానీ, ప్రస్తుతం సత్యసాయి కానీ జీవించి ఉన్నటువంటి వ్యక్తులను, శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఆ వ్యక్తులు చాలా పనిచేశారు. కానీ ఆ వ్యక్తులు నిర్మించిన సంస్థలు ఏం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు కనిపించదండి, ఒక తపన కానీ, ఒక ఆవేదన కానీ ఏమీ కనిపించదండి. తపన ఆవేదన, అమ్మాయికి పెళ్లి కావటం లేదు అంటే మీకు ఎంత ఆవేదన ఉంటుంది, అబ్బాయికి ఉద్యోగం దొరకటం లేదు అంటే ఎంత ఆవేదన ఉంటుంది, కుటుంబంలో ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఎంత ఆవేదన ఉంటుంది. కానీ దేశం గురించి కానీ, జాతి భవిష్యత్తు గురించి కానీ ఆవేదన లేదు. ఆవేదన లేనప్పుడు ఎంత పెద్ద సంస్థ ఎన్ని కోట్లతో అది పనిచేస్తుందా? ఫలితాలు ఏమీ ఉండవు. చేత మొట్టమాట కావాల్సింది ఏంటి అంటే ఆ తపన ఒక అద్భుతమైనటువంటి పనిలో నా భాగస్వామ్యం కూడా ఉన్నది అనేటటువంటి ఫీలింగ్. అందుకు పుట్టాం మనం. నువ్వు ఎక్కడున్నావు, నీకున్నటువంటి వనరులు ఏంటి, అవేంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే జైల్లోనే అరవిందో తన జీవితం యొక్క రెండవ లక్ష్యాన్ని సాధించుకున్నాడు. లేకపోతే రెండవ పిచ్చి ఒకటి ఉంది అరవిందోకి, ఏంటా రెండవ పిచ్చి, అదే జైల్లో సాధించుకున్నాడు. జైల్లో లేకపోతే, అందుకే దాన్ని ఆలీపూర్ జైలు అంటారు చాలా మంది, ఆలీపూర్ ఆశ్రమ వాస్తవం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదిదా చెప్పింది అరవిందో స్వయంగానే చెప్తాడు, నాకే కనుక ఆ జైలు శిక్ష పడి ఉండకపోతే భగవంతుడితో మాట్లాడాలి అనేటటువంటి నా కోరిక అసలు తీరేది కాదేమో. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు జైల్లో ఉన్నా కూడా నీకు లక్ష్యం క్లియర్ గా ఉంటే నువ్వు లక్ష్యం వైపు వెళ్ళగలవు. చేత లక్ష్య సిద్ధి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది, అవగాహన చేసుకోవాల్సినది. అరవిందో తన 10 ఏళ్ళు 11 ఏళ్ల వయస్సులోనే ఏదైతే నిర్ణయించుకోగలిగాడు అది మనం ఇప్పుడు చాలా స్పష్టంగా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నాం, అందులో డౌటే లేదు. లాస్ట్ ఇక్కడ ఎందుకు కూర్చొని ఉంటాం అరవిందో గురించి మాట్లాడుకుంటాం, కానీ స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇది నా పాత్ర, ఇది నేను చెయ్యాలి, అది నీకు ఎప్పుడైతే స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేస్తుందో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ పాత్రకి కావలసినటువంటి జీవిత విధానాన్ని మలుచుకోగలుగుతావు. జైల్లోనే అరవిందో మలుచుకోగలిగితే హత్యా నేరం మీద, ఉరిశిక్ష పడేటటువంటి నేరం మీద ఒంటరిగా ఒక సెల్లో ఉంచేస్తే, దాని తర్వాత తోటి ఖైదీలు ఎవరు మంచివాళ్ళు ఏం కాదు, అందరూ హంతకులు గుండాలు, మామూలు వ్యక్తులు ఏం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పరమ 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 దౌర్జన్యము కిరాతము కలిగినటువంటి వ్యక్తుల మధ్య తన లక్ష్యాన్ని సాధించుకోగలిగాడు. ఎందుకంటే లక్ష్యం ఉంది కనుక. చేత మనకి ఏ విధమైనటువంటి మన మీద ఆంక్షలు లేవు, ఉన్న ఆంక్షలేవో మనం మనంతట మనం మన మీద పెట్టుకున్నవే తప్ప. ఇది మీరు మననం చేసుకోవాలి. ఇంకా ఏంటి మీ లక్ష్యము, మీరేం సాధించదలుచుకున్నారు, అందులో మీ పాత్ర ఏమిటి కావచ్చు. ఫస్ట్ అది. రెండవది ఏంటి, ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చామో అరవిందోకి అనిపించింది నేను చాలా సెల్ఫిష్ మనిషిని అని, మన స్వార్థం మనకి అడ్డు తగులుతుంది. నేను చదివి వినిపించాను కదా మీకు ఆ పాయింట్స్, దట్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ అనుకున్నాడు అరవిందో. ఎప్పుడో 12 ఏళ్ల వయసుతో ఇదంతా అంతే, ఆ స్వార్థాన్ని నేను ఎలా ప్రకటించి పారేయవచ్చు అనేటటువంటి దానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఆ చిన్నతనంలో. స్వార్థము కాదు, దేశం కోసము, దాని తర్వాత పరమార్థము కోసము. ఆ దేశం కోసము అనేటటువంటిది మనం చాలా చాలా అండర్లైన్ చేసుకోవాలి. ఇంకేదంటే మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం యొక్క భవితవ్యత, ఆ దేశపు యొక్క నియతి చాలా గొప్పది, చాలా అరుదైనది. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మనము చాలా హీన మానసిక స్థితిలో ఉన్నాం. హీన మానసిక స్థితిలో కాదు, యాక్చువల్ గా మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకుంటే మనం జంతు స్థాయి కంటే ఎక్కువగా లేము అని తెలుస్తుంది. ఎందుకంటే ఆహార నిద్ర భయం మైథునంచ తప్ప ఇంకేం లేవు. మధ్య మధ్య ఏదైనా ఇలాంటి విన్నప్పుడు కాస్త ఊపు వచ్చేవచ్చు, కానీ ఆ మెట్లు దిగ్గానే ఊపిపోతుంది. ఇంకైతే మనం ఆ విశ్లేషణ చాలా స్పష్టంగా లేకపోతే ఈ క్లాసులకు అర్థం లేదు. ఆ విశ్లేషణ ఎంత తీవ్రంగా ఉండవచ్చు, ఎలా ఉండవచ్చు అనే దానికి అరవిందో 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భారతదేశం వచ్చిన కొత్తల్లో వచ్చి ఇంకా 6 నెలలు 7 నెలలో అయింది. అప్పటికి కాంగ్రెస్ ఆవిర్భవించి 8 సంవత్సరాలు 8 నెలలు ఎంతో అయింది కదా. అంతే అప్పుడు కాంగ్రెస్ కూడా తన బాల్యావస్థలోనే ఉంది. 1893లో ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి ఆయన రాసినటువంటివి కొన్ని నేను చెప్తాను. మీరు దాన్ని బట్టి 22 ఏళ్ల యువకుడు ఎంత అద్భుతంగా అప్పుడున్నటువంటి వ్యక్తులను విశ్లేషణ చేసి రాబోయేటటువంటి రోజులలో ఆ వ్యక్తులు ఎలా మారుతారో పూర్తిగా చెప్పగలిగాడు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపితే ఇద్దరు గోతిలో పడరా అంటూ ప్రారంభించిన తన ప్రథమ వ్యాసంలో కాంగ్రెస్ ఉన్న కొద్ది రోజులలోనే అద్భుతాలు సాధించింది అనే వాదనకు సమాధానం చెప్పాడు. కొద్ది రోజుల్లోనే అంటే 8 సంవత్సరాలే అయింది అప్పుడు కాంగ్రెస్ పెట్టి చాలా చేసింది అన్నదానికి ఆయన చాలా స్పష్టంగా కాంగ్రెస్ గురించి తన ఆలోచనలు ఎలా చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తున్నారు, వ్యక్తికి సంస్థకు చాలా భేదము ఉన్నదని, వ్యక్తికి సంస్థకు చాలా భేదము ఉన్నదని, ఏ వ్యక్తి అయినా తన దేశానికి ఉపకారము చేస్తే అతను భక్తి శ్రద్ధలతో చూడతగిన వ్యక్తి అని, ఏ వ్యక్తి అయినా దేశానికి అతన్ని ఎలా చూడాలన్నాడు, భక్తి శ్రద్ధలతో చూడదగిన వ్యక్తి అని. తర్వాత అతను మొదట ప్రదర్శించినంత ఉత్తమ గుణాన్ని ప్రదర్శించకపోయినా ఉదార హృదయం గల ఏ జాతి అతనిని తన హృదయాల నుంచి త్రోసివేయకూడదని అంటాడు. ఏమంటాడు, అప్పుడు సరే చాలా ఉదాత్తంగా ప్రవర్తించి ఉండవచ్చు, తర్వాత ఆ ఉదారత్వం పో ఉండవచ్చు, పోయినంత మాత్రాన అతనే మనం తిట్టకల ఏంటంటే మంచి చేశాడు జాతికి. కానీ సంస్థల విషయం మటుకు అలా కాదు, అవి గతాన్ని ఆధారంగా మాత్రమే గౌరవాన్ని పొందలేవు. పూజలందుకునేందుకు సంస్థలు ప్రాణము లేని పుట్టలు కావు. అలా చేయటం అంటే మనం నిర్మించిన యంత్రాలకు మనమే బానిసలు కావటము అంటాడు. అది ఇప్పుడు జరుగుతుందా లేదా? స్పష్టంగా అదే జరుగుతుంది. అర్థం కాలేదేమో చాలా మందికి, మళ్ళీ వినండి. సంస్థల విషయం మటుకు అలా కాదు, వ్యక్తి మంచి చేస్తే తర్వాత అతను క్యారెక్టర్ మారిపోవచ్చు, ఏదైనా చేయవచ్చు, దాంతో పట్టించుకోకపోవచ్చు దేశం గురించి, వాణ్ణి గౌరవించు. కానీ సంస్థ అలా కాదు, అది నిత్య నూతనం. అంచేత సంస్థ యొక్క ఆదర్శాలు బట్టి ఆ సంస్థ చేస్తున్న పనుల బట్టి సంస్థ గౌరవం ఇవ్వాలి తప్ప మేము గాంధీ పేరు మీద వాళ్ళ పేరు మీద మేము మళ్లీ ఓట్లు వేయండి అంటే తప్పు అని అప్పుడే చెప్పాడు ఆయన. కాంగ్రెస్సే ఒక అద్భుతం అంటే తాను అంగీకరిస్తానని, కానీ కాంగ్రెస్ అద్భుతాలను సాధించిందంటే తాను నమ్మనని, మొత్తం మీద అది సాధించగలిగింది పరాజయమేనని అంటాడు. స్పష్టంగా 1894లో ఇది రాశాడు ఆయన. కాంగ్రెస్ ఏం సాధించగలదు అంటే పరాజయమును మాత్రమే సాధించగలదు. బ్రిటిష్ పరిపాలనలో గల మహత్తును గురించి తెగ పొగడటం జరుగుతున్నదని, సత్యాన్ని సూటిగా చెప్పేందుకు భయము, ప్రభుత్వాన్ని నొప్పించేందుకు అయిష్టత ఉన్నదంటారు. ఇప్పుడు కూడా అదే లక్ష్యం. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, సత్యాన్ని సూటిగా చెప్పే ధైర్యము లేదు, ప్రభుత్వాన్ని నొప్పించేందుకు అయిష్టత. ప్రభుత్వం ఏమనుకుంటుందో, మేడం గారు ఏమనుకుంటారో, అంటే ఆయన యొక్క ఆ దివ్య దృష్టికి 22 ఏళ్ల వయసులో రాసింది. రెండవ వ్యాసంలో మనము నేర్చుకున్నదల్లా మాట్లాడటమే అని, అసలు కాంగ్రెస్ ప్రజల వద్దకు పోనే లేదంటాడు. కాంగ్రెస్ కి ప్రజలకి అసలు ఏం సంబంధం లేదు, వాళ్ళు రెండు మధ్య ఒక అవగాహనే లేదు అంటాడు. మూడో దాంట్లో ఏం చేస్తాడు అంటే, మన నిజమైన శత్రువులు బాహ్య శక్తులు కావని మన బలహీనత, మన పిరికితనము, మన స్వార్థమే అంటాడు. అంటే ఇప్పటికీ అంటే మన స్వార్థం గురించి ఆలోచించటమే, మన పిరికితనము, మన బలహీనతల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్ప, లేకపోతే అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు హూ అంటే అసలు ఆగిపోవాలి. అసలు హిందువులందరూ కలిసి హూ అంటానికి భయం, పిరికితనం, స్వార్థం మళ్ళా అంటే ఏమవుతుందో, నాకు నా మంత్రిత్వం పోతుందో, లేకపోతే ప్రజల్లో వీళ్ళు లాభం లేదనుకుంటారు. సంకుచిత హృదయాలతో వ్యాపార దృష్టితో పెరిగిన అతి సామాన్యులైన మధ్యతరగతి ప్రజలు మన పాలకులని నిందిస్తారు. చాలా స్పష్టంగా చెప్తాడు. ఇందుకు పనికిరానటువంటి వాళ్ళు ఈనాడు మన, అప్పుడు చెప్పింది ఇప్పటికీ అంతే. మధ్యతరగతి అది అంటంలో తేడా ఏంటి అంటే ఒక అరవిందో లాంటి వాడు అంత బ్యాక్గ్రౌండ్తో 22 ఏళ్లకే ఆ సత్యాన్ని చూడగలిగాడు. బ్యాక్గ్రౌండ్ ఉండాలి లీడర్స్కి, ఆ విషయం గురించి ఒక అవగాహన ఉండాలి. అన్నిటికంటే ఏంటి అంటే 3, 4, 5, 6 వ్యాసాలలో తీవ్రాతి తీవ్రమైన వ్యంగ్యము విమర్శమే కాకుండా చారిత్రక దృష్టితో ఫ్రాన్స్, ఐర్లాండ్ మొదలగు దేశాలను చరిత్రను పరామర్శించటము. అంటే మిగతా దేశాలలో ఏం జరిగింది స్వాతంత్రం వచ్చేటప్పటికి, అవి స్వాతంత్రాన్ని అప్పటికి పొందేసి ఉన్నాయి. ఏంటవి దృష్టితో ఫ్రాన్స్, ఐర్లాండ్ అని అది ఏమీ తెలియనటువంటి వాళ్ళు మేము దేశానికి స్వాతంత్రం తెస్తామంటే అటాకు దొరుకుతుంది అని విమర్శ చేస్తుంది. ఇప్పటికీ అంతే, చాలా మంది జోక్స్ ఉన్నాయి కదా, ఓ చీఫ్ మినిస్టర్ గురించి సార్ ఢిల్లీ ఎక్కడుందో తెలియదు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక ఢిల్లీ ఎక్కడుందని అడిగాడు. వాళ్ళు దేశాన్ని పాలిస్తారు, ఏం చేస్తాం మరి, మీరేం చేయాలి. జ్ఞానము ఉంటే మీ దగ్గరికి ఆ పరిపాలన చేయగలిగేటువంటి సత్తా వస్తుంది. నేను మీకు చెప్పాను ఎంజీఆర్ జల్లెల్తకి యాక్టర్ షాక్ ఫీచర్ షాక్ కవిదేవు పుస్తకాలు చదవమన్నాడు, చదివితే ఆవిడ చీఫ్ మినిస్టర్ అయింది. ఇది నేను చెప్పిన ఎంతమంది యూత్ అసలు ఆ పుస్తకాల గురించి మళ్లీ విన్నారో లేదో కూడా నాకు తెలియదు. అంటే పశుత్వం యొక్క పరాకాష్ఠకి చేరుకుందాం మనం. అంటే భక్తి అంటే దేవుడు అంటే ఎంత చీప్ అయిపోయాడు అంటే పనికిరాని దద్దమ్మలందా భగవద్భక్తులుగా మారిపోతున్నారు. ఆ తేడా, భగవద్భక్తి ఎప్పుడు అంటే అసలు మామూలు జీవితమే జీవించలేని నువ్వు భగవంతుడిని ఎలా కొలవగలవుతుంది. సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వశక్తిమైనటువంటి వ్యక్తిని నువ్వు అడుక్కోగలవు, ఆయన్ని బిత్తగాడిలాగా అడుక్కోగలవు. నాయన నాకీ బాధ ఉంది, నాకీ కష్టాలున్నా నువ్వు తీర్చు అని. అది బిత్తగాడు, అది భక్తి కాదు. అది ఆ తేడా కూడా మనకు అర్థం కావటం లేదు. ఆ భవానీ మందిర్ అనేటటువంటి గర్భత్రంలో ఈ తేడా ఆయన చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు భగవంతుడు కావాలనే అడుక్కోవటం లేదు, భగవద్ దర్శనం కావాలనే అడగటం లేదు. నువ్వు ఏమంటున్నావు అంటే నాకు బాధగా ఉంది, నాకు దయచూపు నాయన అని బిచ్చగాడు. ఆ కాన్సెప్ట్ ఆ అరవిందో చెప్పినట్టు మనం అందరం బిచ్చగలమే యాంగిల్లో చూస్తే నువ్వు భగవంతుడిని ఏంటి, నువ్వేం చేయగలవు భగవంతుడికి. ఓ జ్ఞానం ఉందా, ఓ శక్తి ఉందా, ఓ మాట తీరు ఉందా, ఒక అవగాహన ఉందా, ఓ ప్రణాళిక ఉందా, ఏమి లేదు. ఏదైనా అంటే నేను సమర్పణ చేసేసుకున్నానంటే నేను అరవిందోకే శ్రీనాథ శర్మ ఆచార్యకే చేతగా లేదు సమర్పణ, వీడు మాత్రం సమర్పణ చేసేసుకున్నట్టు భగవంతుడికి. అమూర్ఖత్వం నుంచి బయటపడాలి మనం. ఆ అవగాహన చాలా స్పష్టంగా రావాలి మనం. సమర్పణ మనం చేసుకోలేము, మనం చేసుకోగలిగింది ఏంటి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోగలము. మీరు స్వాధ్యాయం చేసుకోవాలి, విపరీతంగా చదవాలి, పిచ్చిగా చదవాలి. అరవిందోకి ఏం చెప్తారు, ప్రతి నెలకి ఆయనకు వచ్చేటటువంటిది ఏంటి అంటే బుక్స్ ప్యాకెట్స్ 2 వచ్చేవిట, పుస్తకాలు అంటే పుస్తకాలు పుస్తకాలు చదువుతూ చదువుతూ ఉంటే అతనికి ఆ జ్ఞానం వచ్చింది. అంతే తప్ప అదేదో సాధన వల్ల ఆయనకేం జ్ఞానం రాలే. అప్పటికి ఆయన భగవంతుడి గురించి నేను నాస్తికుండే అంటాడు, మై ఫాదర్ ఈజ్ ఎ ట్రెమెండస్ అథీస్ట్ అంటాడు. ఆయన తండ్రి కూడా నాస్తికుడే. మనమందరం కూడా ఆస్తికులు అనే పేరు మీరు దయచేసి పెట్టుకోకండి, మీకు భగవంతుడి మీద నమ్మకం లేదు. ఎవరికి మీకంటే నేను మీకని చెప్పటండి, భగవంతుడి పేరు ఎత్తే వాళ్ళెవరికి కూడా భగవంతుడి మీద నమ్మకం లేదు. భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు ఆటోమేటిక్గా సమర్పణ చేసేసుకుంటాడు, ఆటోమేటిక్గా. ఎందుకంటే అన్నీ తెలిసినటువంటి వాడికి నువ్వేంటి చెప్పేది, నువ్వేం చెప్పక్కర్లే. మరి మీరే అప్పుడప్పుడు అంటారు కదా మాస్టర్ అడుక్కో అని, అడుక్కోమని నేను చెప్పకపోయినా మీరు ఎలాగో అడుక్కుంటారు కనుక, నేను చెప్తే అడుక్కున్నాననైనా మీరు తర్వాత తప్పించుకోవచ్చు. మేము చాలా గొప్ప భక్తులు, మా గురువు గారు చెప్పారు అడుక్కోండి అని, అందుకని అడుక్కుందామని మీ గురువు భక్తి చాటుకోవచ్చు మీరు. అంటే అవగాహన, ఆ స్పష్టమైనటువంటి అవగాహన కావాలి. ఆ స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడు వస్తుంది అంటే నేను కొన్ని లైన్స్ చదువుతాను, ఆ లైన్స్ మీకు ఏం చెప్తున్నాయో చూసుకోండి. ఉద్యోగంలో మొదట్లో నెలకు 200 రూపాయల వేతనం మీద చేరాడు. అప్పుడు ఆయనకు అప్పచెప్పినటువంటి పని ఏంటి అంటే యూరోప్ లోని రైల్వే టైం టేబుల్స్ ను పరిశీలించటం. బరోడాలో 200 రూపాయలకు ఆయన ఉద్యోగం చేరాక ఆయనకి వాళ్ళు ఇచ్చిన మొదటి ఉద్యోగం ఏంటి అంటే రైల్వే టైం టేబుల్ నువ్వు చూసుకో, యూరోప్ లో ఎప్పుడు ఏ ట్రైన్ ఎటు వస్తుంది ఎటు వెళ్తుందో దేవుడికి తెలియాలి ఎందుకో. అందువల్ల ఆయనకు అప్పచెప్పిన పనులు ఎలా ఉండేవి అంటే చాలా నిరుత్సాహంగా ఉండేవి. అటువంటి వ్యక్తికి నువ్వు అప్పచెప్పిన పని ఏంటి అంటే మీరేదో పెద్ద చాలా గొప్పవాళ్ళు, మాకు తగిన పని అప్పచెప్పబడటం లేదు. అరవిందోకి అప్పచెప్పిన పడకంటే నీకు చాలా పెద్ద పనులు అప్పచెప్పబడుతున్నాయి. కనీసం గురువుల పుస్తకాలు చదవమని చెప్తున్నావు, రైల్వే టైం టేబుల్స్ చూడమని చెప్పటాను నేను నీకు. 1904 సెప్టెంబర్ మాసాంతంలో నెలకు 550 రూపాయల జీతంతో వైస్ ప్రిన్సిపాల్ గా నియమింపబడ్డాడు. సరే, మెల్లిమెల్లిగా నెలకి 550 రూపాయలతో. ఇది నేను సరైనవి చివరికి మీరు చెప్పాలి అసలు అరవిందో జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మనకి ఏం చెప్తున్నాయి అని. మొదట 1893లో ఫిబ్రవరిలో జాయిన్ అయినప్పుడు జీతం ఎంత? 200 రూపాయలు. అప్పచెప్పిన పని నిరుత్సాహకరమైనటువంటి పనులు ఉండేవి, ఇలాగే ఏదో చకాచదారం ఇలాంటివి ఏదో ఉండేవి. 1904 సెప్టెంబర్కి అంటే అప్పుడు 11 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 11 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? వైస్ ప్రిన్సిపాల్ గా 550 రూపాయలు జీతంగా వచ్చాడు. 1906లో కళాశాల వదిలే నాటికి 750 రూపాయల జీతం మీద ఆయన వైస్ ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. 750 రూపాయలు 1906లో. దాని తర్వాత ఒక నెల రోజులు జీత నష్టం కింద ఆయన బెంగాల్కి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా 6 సంవత్సరం ఆయనకి జీతం లేదు. అప్పుడు మన ఏలూరులో ఏంటది కట్టమంచి రామలింగారెడ్డి గారి కాలేజీ ఏదో ఉంది, ఆయన ఈయన బదులు అక్కడ వైస్ ప్రిన్సిపాల్ గా వెళ్ళాడు. కట్టమంచి రామలింగారెడ్డి అక్కడ వైస్ ప్రిన్సిపాల్ గా చేరాడు. దాని తర్వాత ఆయన రిజైన్ చేశాడు. ఎవరు? అరవిందో. జీత నష్టం మీద వెళ్ళాడు కదా బెంగాలీ. దాని తర్వాత మళ్ళీ తిరిగి రాలే, రిజైన్ చేసి అక్కడ 150 రూపాయలకి ప్రిన్సిపాల్ గా చేరాడు. 750 రూపాయల జీతం వదులుకుని 150 రూపాయలకి ప్రిన్సిపాల్ గా చేరాడు. దాని తర్వాత అక్కడ ఇంకో 1 సంవత్సరం అలా ఉన్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఈ రివల్యూషనరీ కార్యక్రమాలు కంటి తిరుగుతోందని ఆ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి. అంటే ఆయన జీవితంలో మొదట ఆయన వదులుకున్నది ఏంటి అంటే ఐసీఎస్, అంటే ఈనాడు కలెక్టర్ పోస్ట్. కానీ ఈనాడు కలెక్టర్ పోస్ట్ అంటే చాలా గౌరవమైనది, చాలా అధికారయుతమైనటువంటి పోస్ట్ అది. అది ఆయన కావాలని వదిలేసుకున్నాడు. దాని తర్వాత 200 రూపాయలు 550 రూపాయలు 750 రూపాయలు వదిలేసుకుని 150కి జాయిన్ అయ్యి 150 రూపాయల ఉద్యోగం కూడా ఆయన వదిలేసుకున్నాడు. అది ఇది మనకి ఏం చెప్తుంది? దేనికి? ఓ లక్ష్యం ఉంది ఆయనకి. ఆ లక్ష్యానికి ఆయనకి ఇంపార్టెంట్ తప్ప నాకు ఉద్యోగం ఎంత, నాకు జీతం ఎంత, నాకు డబ్బు ఎంత వస్తుందని అని అనుకోలేదు. అదే అరవిందో యొక్క మొదటి పిచ్చి అనమాట. అరవిందో యొక్క మొదటి పిచ్చి ఏమని చెప్పుకున్నాం మనం, మనకున్న డబ్బంతా కూడా మినిమం ఉంటే చాలు మనకి, మిగతాది మన ప్రారంభం వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఏం చేయాలి? బ్యాంకుల్లో పెట్టుకుని కూడబెట్టుకోకూడదు. ఏం చేయాలి దాన్ని? మరి ఆ దమ్మ ఎంతమందిలో మీకు వస్తుందో ఇది సరిగాక చూద్దాం. దమ్మ అసలు వస్తుందో రాదో కూడా చూద్దాం. అది ఎలాగో రాదు, నాకేం అనుమానం ఏం లేదు. కానీ మనం ఎంత మహానటులమో కనుక మనకి తెలిసిపోతే కనీసం మాకు ఎడ నోరు ఇస్తాం, నోరు ముంచేసుకుందాం. వద్దు బాబు, మాట్లాడితే మాట్లాడితే తిడతారు. మేము ఏదో మా జీవితం ఏదో జీవిస్తున్నామండి, పురుగుల్లాగా పశువుల్లాగా, అంతకంటే మేము ఎక్కువ ఎదగలేము. కానీ ఇందుకు మరి గొడవ అంతా మనం చదువుకోవటం, ఎందుకు చదువుకోవటం అంటే మన దురదృష్టవశాత్తు ఈ కాలంలో పుట్టాం. 1750కి ముందు 2250 తర్వాత పుడితే ఈ స్థితిలో అసలు ఉండవు మనకి. అప్పుడు మనం బతుకుతోంది చాలా కరెక్ట్ జీవిత విధానం అవుతుంది. ఇంకంటే ఒక అవతారమూర్తి మన మధ్య ఉండడు, ఓ అవతారమూర్తి యొక్క ప్రాబల్యము ఒత్తిడి మన మీద ఉండదు. అప్పుడు ఈ స్థితిలంతా మనం భరించక్కర్లేదు. అక్కడ వాళ్లే చెప్తారు, బాబు మీరేం కష్టపడకండి, మీరు ఎంత కష్టపడినా కూడా స్వల్పమైనటువంటి మార్పులే వస్తాయి. చాలా అర్థమవుతుంది కదా, ఆ వేడి మనకి రాకపోతే ఇలాగే ఉంటుంది. మన పేపర్లు అవి చదువుతూ ఉంటే అసహ్యం అనిపించదు సార్. యాక్చువల్ గా ఇంతమంది భారతీయులు ఉండి ఇంతమంది ఉండి కూడా అందరూ కబుర్లు చెప్పేవాళ్ళే, మళ్ళా నోరు మూసుకుని ఎందుకు ఉండారో నాకు తెలియదు. నువ్వేం నిర్వీర్యుడు కదా, నపుంసకుడివి కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఇలా జరగాలి అలా జరగాలి. ఆ వేడి వస్తే ఏమైనా చేస్తాయేమో బయట. ఎందుకంటే అరవిందో వాళ్ళకి ఆ కాలం యొక్క మహిమ తెలిసినందు వల్ల వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయిపోయారు. చిన్న చిన్న ప్రయత్నాలు చేసిన వివేకానందకి ఏముందని ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేసింది. రెండు లెక్చర్స్ చెప్పాడంటే సనాతన ధర్మం. కారణం ఏంటి అంటే చెప్పవలసిన టైంలో చెప్పాడు, చెప్పవలసినటువంటి వాళ్ళకి చెప్పాడు. మన భారతదేశంలో చెప్పుంటే ఏమయ్యేదో, వివేకానంద పేరు కూడా మనం వినుండేవాళ్ళం కాదేమో. ఇదంటే కాస్త దమ్మున్నటువంటి వ్యక్తులకి బరోడాలో 1903లో ఐర్లాండ్ లో పుట్టినటువంటి ఒక వనిత వచ్చింది ఆయన దగ్గరికి. 1902లోనే ఎప్పుడో వివేకానంద చనిపోయాడు అనుకుంటా, నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. ఆ తర్వాత అనమాట అప్పటికి వివేకానంద శరీరం వదిలేశాడు. వచ్చాక మీరు శక్తి ఉపాసకులు కదా అని అడిగింది ఆవిడ అరవిందోని. ఆవిడ సిస్టర్ నివేదిత. అరవిందో శక్తి ఉపాసకుడు అని, వివేకానంద మాట మీద తన దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందని. మన జాతి వాళ్ళు ఎవరు ఏం వదల్లే, మన వాళ్ళు సన్యాస బట్టలు కట్టుకుని రామకృష్ణ పరమహంస శిష్యులు కూర్చుని ఉన్నారంతే. విదేశీ వనిత ఒక ఆమె వచ్చింది. అరవిందో ఎప్పుడైతే భారతదేశానికి వచ్చాడో అప్పుడే రెండు గొప్ప సంఘటనలు జరిగి ఆ సంవత్సరంలోనే 1893లో. ఒకటి వివేకానంద చికాగోలో తన ఉపన్యాసం, అదే సంవత్సరం నవంబర్లో యానీ బెసెంట్ భారతదేశానికి వచ్చింది. వీళ్ళ పేర్లే మనం చెప్పుకోగలం, భారతీయుల యొక్క పేర్లలో మనం ఎవరి పేరు చెప్పుకుందాం, ఎవరి పేరు చెప్పుకుందాం బై ఛాన్స్? ఎవడు ఏమి చేయలేదు గురువులకు కానీ వాళ్ళకి కానీ. ఇంచేత మనం ఒక లక్ష్యానికి పుట్టాము అనేటటువంటిది లోపల నుంచి రావటంలే. లక్ష్యం ఎప్పుడైతే వస్తుందో లోపల నుంచి అసలు మన ఆలోచన విధానాలే మారిపోతాయి. ఈ విధంగా కష్టపడుతున్నాడు అరవిందో, చెప్తున్నాడు బాబు మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళు వింటలేదు. ఏం చేయాలి అని చెప్పి అప్పుడు భవానీ మందిరాలని రెడీ చేసుకున్నాడు. ఆ భవానీ మందిరాలంతా కూడా ఏం చేయాలనుకున్నాడు, జతీన్ అనే ఒక మిలిటరీ వాడు, బరోడా మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, దరీంద్ర అని తన తమ్ముడు, వీళ్ళిద్దరినీ బెంగాల్ పంపించాడు తయారు చేయని మనుషుల్ని అని. దరీంద్రను ఇంకొక వ్యక్తి స్కూలు కాలేజీ పిల్లలకి ఈ రివల్యూషన్ గురించి చెప్పేవాడు. జతీన్ అనే మిలిటరీ వాడు గృహస్థులకి పెద్దవాళ్ళకి వాళ్ళకి చెప్తే కొన్ని లక్షల మందిలో ఆ ఊపు తీసుకురాగలిగారు. భారతదేశాన్ని మనం స్వతంత్రం చేయాలి అనేటటువంటి ఊపు తయారు చేసుకురాగలిగారు. ఇప్పటికీ కూడా నాకేమనిపిస్తోంది అంటే మనం అందరం ఇలాగ నిర్వీర్యంగా ఉండటానికి కారణం అంటే దేశం మీద ప్రేమ లేదు. ఆ ప్రేమ తీసుకురావాలి అంటే పెద్ద కష్టమేం కాదు. తల్లి మీద ప్రేమ తెచ్చుకోవాలని చెప్పాలా అంటే ఎవరికైనా లోపల ఎక్కడో ఉండనే ఉంటుంది, మూలల్లో ఎక్కడో ఉండకుండా ఎందుకుంటుంది దేశం మీద. కొంచెం దాన్ని స్పష్టమైనటువంటి అవగాహన తీసుకురావాలి. ఆ అవగాహన తీసుకురావటానికి మనం భవానీ మందిరం బదులు మరి ఇంకో మందిరాలు ఏవో ఆలోచించుకోవాలి. మనం ఏ మందిరాలు ఎలా చెప్తామో ఏం చేస్తామో మనం ఆలోచించలేం. కానీ అఖండ భారతం యొక్క చిత్రపటం అయినా కనీసం మన ఇళ్లలో పెట్టుకోగలిగితే. అరవిందో సెంటర్ వాళ్ళది వెడ్నెస్డే క్లాసెస్ అని మదర్ కండక్ట్ చేస్తూ ఉండేది ప్రతి బుధవారం కూడా క్లాసెస్. అప్పుడు ఆవిడ వెనకాతల భారతదేశం యొక్క చిత్రపటం ఉండేది. అందులో ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, బర్మా, ఇంకా ఏవో మొత్తం ఇటువైపు అంటే ఒక తల్లి తన చేతుల్ని ఇలా దాపి పెట్టుకున్నట్టు భారతదేశానికి ఒక రూపం వస్తుంది ఆ ఫోటో. మరి ఆ ఫోటో ఎవరు సంపాదించుకోగలరు, ఎవరు ఎలా సంపాదిస్తారో కాస్త చూడండి. మనకి అరవిందో సొసైటీ ఏదో ఉందిటా ఇక్కడ ఎవరైనా కాస్త టైం ఉంటే మీ బిజీ షెడ్యూల్లో మీకు ఊపిరి తలుపుని పనులలో బిజీ పీపుల్ అరే సొసైటీకి వెళ్ళి ఆ ఫోటో వెతకండి ఎక్కడ ఉంటుందో. అది కూడా మళ్ళీ నేనే చెప్పాలి, నిన్న చెప్పాక మళ్ళీ కాదు మీరు ఇది చెయ్యాలి. ఏం చేస్తాం, ఎందుకంటే తపన అవగాహన రావటమే, మనం చేయాలి ఇది మనం చేసుకోవాలి. అది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అదే గొప్ప ఒరవడి మనకి ఇచ్చి వెళ్ళారు. సొంతగా ఆలోచించటం మానేశాం మనం. భగవంతుడు తెలియాలి మనం సొంతగా ఎన్ని జన్మలైందో ఆలోచించి, రోజులు కాదు సంవత్సరాలు కాదు, కిందటి జన్మలోనో ఆ కిందటి జన్మలోనో మనం సొంతగా ఆలోచించి ఉంటాం. ఆ ఆలోచన ఫలితమే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో మీరు పుట్టడం. లేకపోతే భారతదేశంలో కూడా మీరు పుట్టనే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఏం తెలుసు మనకి, హిందీ చరిత్ర గురించి కానీ, హిందీ జాతీయత గురించి కానీ, విదేశాల గురించి ఏమంటే బ్రహ్మాండంగా చెప్పేస్తాం మనం. మన వేదాల గురించి కానీ, సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనల గురించి కానీ ఏదైనా చెప్పాలి అంటే మనకేమీ లేదు. అది సవరించుకోవటానికి ఏం చేయగలం మనం? ఇదంతా ఎందుకు అంటే ఎలా సవరించుకోవాలి అని ఆవేదనతో చెప్తున్నాను నేను. అది సవరించుకోవటానికి నాకు తెలిసిన ఏకైక మార్గం ఏంటంటే ఈ గురువుల పుస్తకాలు చదవండి. మీరు ఇంకో దారి ఏం లేదు, ఒకే ఒక దారి ఏంటి అంటే ఆ పుస్తకాలు మీరు చదవాలి. ఆ పుస్తకాలు చదవాలి ఈ జన్మలో ఎప్పుడో రామకృష్ణ మిషన్ పుస్తకాలు, తెలుగులో ఉన్నటువంటి పుస్తకాలు ముందు మీరు చదవండి. కానీ ఇది ఎందుకు చదవమని చెప్తున్నాను, అరవిందో సాధన చేసుకుంటున్నప్పుడు ఇంత గందరగోళంలో ఉన్నాడు అరవిందో. అటు కాంగ్రెస్ వాళ్ళ ఒత్తిడి, కాంగ్రెస్కు మార్గదర్శనం చేయాలి, ఇటు వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు, వైస్ ప్రిన్సిపాల్ గా ఆ కాలంలో పనిచేస్తున్నాడు అంటే పనిపాట ఏం లేకుండా ఉండదు. అందులో ఒక మహారాజు దగ్గర ప్రైవేట్ మేనేజ్మెంట్ లో మహారాజు సిక్కలు మీకు తెలుసు కదా, ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు కబురు పెట్టేవాట. కబురు పెట్టి నేను రేపు పొద్దున్నే మీటింగ్ లో మాట్లాడాలి, నువ్వు ఎస్సే తయారు చేయనేవాట. ఇంకా పేరుకి మాత్రమే ఇతను వైస్ ప్రిన్సిపాల్, కానీ వైస్ ప్రిన్సిపాల్ ప్లస్ ఒక మహారాజుకి ప్రైవేట్ సెక్రటరీ. ఎన్ని పనులు ఉంటాయి? అన్ని పనుల్లో ఆయన రోజుకి 5 గంటల పాటు ప్రాణాయామం చేసుకునేవాడు. 5 నిమిషాలు తర్వాత చేస్తే చాలా మాస్టారు ప్రాణాయామం, 15 నిమిషాలు గాయత్రి మంత్రం చేస్తే చాలా. మనకి ఇలా ఉంటుంది. అంతేత ఆ ధోరణి మీరు మార్చుకోగలిగితే తప్ప ఇక్కడ గురువులకు ఉపయోగపడటం కాదు, ముందు మీ జీవితాలు సవ్యమైనటువంటి మార్గంలో పడవు. ఇంకొక ప్రమాదం కూడా పొంచి ఉంది, నాకు తెలియదు ఎందుకు గురువులు దాన్ని అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారో. ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి మీరు లైన్ లో పడకపోతే నెక్స్ట్ బర్త్ గ్యారంటీగా మీరు కుక్కలు గాను, మేకలు గాను, పుల్లు గాను, చేపలు గాను, కప్పలు గాను, పాములు గాను పుడతారు. చెప్పాల స్పష్టంగా. ఇలా స్పష్టంగా చెప్పినందుకు ఒక వ్యక్తి నాతో ఏమన్నాడు అంటే, అవునండి నేను కుక్కగా పుడతాను, ఓకే ఏంటిట, ఇంకా నేనేం చేస్తాను, ఓకే ఏంటిట. స్టూడెంట్ ఉన్నాడు, ఒరే నువ్వు చదవకపోతే ఫెయిల్ అవుతారా, అవునండి ఫెయిల్ అవుతాను, ఏంటిట రైట్ ఫెయిల్. అది చాలా తప్పు. మానవ శరీర ధారణ అయ్యాక నేను కుక్కలుగాను వాటిగా పుట్టకూడదు అనుకుంటే ఈ మాటకి విలువ ఉంటుంది. కానీ ప్రమాదం ఉంది, మీకు అర్థం కావటం లేదు, అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదండి, నా భర్త ఒప్పుకోవటం లేదు, నా భార్య ఒప్పుకోవటం లేదు, నా మరదలు ఒప్పుకోవటం లేదు, నా చిటికన వీళ్ళు ఒప్పుకోవటం లేదు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నారు, మీకు అర్థం కావటం లేదు ఆ సమస్య ఎంతలాగా మిమ్మల్ని వాయించేస్తుందో. పిచ్చి పిచ్చి కారణాలు చెప్తారు, ఏవేవో కారణాలు, ప్రతి కారణం పిచ్చిదే. చేయకపోతే కారణాలు ఏం చెప్పకండి. ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనము చాలా ఘోర సమస్యలో ఉన్నాము. ఈ ఘోర సమస్యకి మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నటువంటి అరవిందోకి ఎవరో చెప్పారు ప్రాణాయామం చేస్తే చాలా బాగుంటుంది అని. అంటే పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 2 గంటలు, 5 గంటలు ప్రాణాయామం చేసేవాడు. ఇదంతా చేసుకుంటే కూడా పాపం వాళ్ళకి ఎలా టైం దొరుకుతుందో నాకు తెలియదు, మనకు అసలు టైం దొరకటం లేదు. ఇవాళ పొద్దున్న నుంచి నేను చదివిన తర్వాత లైన్ ప్రాణాయామం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంకా. అంచేత అది మీకేం చెప్పటం లేదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఈ 5 గంటలు ప్రాణాయామం చేస్తే వివేకానంద కనిపించాడు ఆయన. అప్పటికి వివేకానంద శరీరం వదిలేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఈయన ఆసనాలు ప్రాణాయామాలు చేస్తూ ఉంటే నా వెనక ఆయన నుంచున్నటువంటి అనుభూతి కనిపించింది అని తనే చెప్పుకుంటాడు అరవిందో. ఇంకొక అరవిందోకి గురువు ఉన్నాడా లేడా అంటే అసలైన గురువు ఆవిడ వివేకానందే. దాని తర్వాత ఇది అతి మానస స్థితి అని ఏ సూపరామెంటల్ డిసెంట్ గురించి అరవిందోకి ఇంత మనం క్రెడిట్ ఇస్తున్నాము. దాని గురించి 15 రోజుల పాటు వివేకానంద ఆలీపూర్ జైల్లో ఆయనతో డిస్కస్ చేసేట. మరి మాతోను కూడా డిస్కస్ చేస్తే బాగుందంటే నువ్వు ఇమ్మీడియట్ గా ఏం అడుగుతావంటే, మాస్టర్ వివేకానంద గారు నాకు డయాబెటీస్ ఉందండి, నా సంగతి చెప్పుకుంటున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు ఎందుకు, ఏదో 560 దీనికి ఏదైనా చెప్పండి నేను అడుగుతాను తప్ప అతి మానసం గురించి నేను మాట్లాడు నేను. అంతేత ఏ గురువు కూడా మనల్ని చూస్తేనే భయపడతారు. భయం లేనటువంటి గురువులకి మనల్ని చూస్తే భయం, ఏం అడిగేస్తాము వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నదో అని మాలో సత్యంగా అడగం మనం. కానీ వాళ్ళు తెలియని వాళ్ళే, వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా రాసి వెళ్ళిపోయారు. అంతేత ఎవరికైనా ఏదైనా జ్ఞానం కావాలి అనుకుంటే ముందు ఆ గురువుల యొక్క పుస్తకాలు చదవండి. మీరు అది చదివాక మీకు అర్థం అయ్యాక దాన్ని మీరు దాటిపోయి ఉంటే గ్యారంటీగా వాళ్ళు వస్తారు. శ్రీరామ శర్మ ఆచార్య ఒక ప్రామిస్ ఉంది, మీరు కనుక కుండలిని జాగరణ గురించి ప్రకృతిలో ఇప్పుడున్నటువంటి పుస్తకాలన్నీ కూడా చదివేసి శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది చేస్తే రాబోయే 200 సంవత్సరాల వరకు కూడా మీరు గురువు కోసం వెతుక్కోక్కర్లేదు, నేనే స్వయముగా భౌతికముగా వచ్చి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ చదివాక ఇది చెప్పడానికి మళ్ళీ ఆయన ఎందుకు రావటం వస్తే నువ్వేమంటావు ఆయన్ని? పన్ను ఎప్పటికొంది గురువు గారు, ఇది నా గురించి చెప్పుకుంటుందండి, మీరేం చేస్తారో నాకు నాకు పన్ను ఎప్పెట్టింది నిజంగానే. కింద ఉన్నప్పుడు ఒకసారి లైబ్రరీ కింద ఉన్నప్పుడు అప్పుడు గురువు గారు ఇంత పన్ను నెప్పెట్టేస్తోంది, నా బాధ వేసేస్తోంది, పన్ను నెప్పి తగ్గించండి అని అడిగాను తప్ప. పన్ను నెప్పి ఉంటే డాక్టర్ దగ్గర పోవచ్చు, పన్ను తీపించేసుకోవచ్చు. దానికి ఆయన యొక్క శక్తిని మనం ఎంత మూర్ఖంగా మన మానసిక స్థితి ఉంటుందో అవగాహన చేసుకోండి అని. ఇది గురువుకి మనం అప్పచెప్పేటటువంటి పనులు. పన్ను నొప్పిగా ఉంది తగ్గించండి, లేకపోతే తలనొప్పిగా ఉంది తగ్గించండి. ఏంటిట నీకు తలనొప్పి ఉంటే గురువుకి ఏంటిట, నీకేం తెలుసు నేను ఎంత బాధతో బతుకుతున్నాను, నీ బాధలన్నీ నువ్వు చేసిన దుష్ఫలితాలే, నువ్వు చేసుకున్నటువంటి కర్మలే. ఆ బాధల్ని నువ్వు గురువుకి అంటే ఏం చేస్తావు, గురువు నిప్పులో చేపెట్టాను గురువు గారు కాలుతోంది అయ్యో అంటాడు. అంతకంటే ఏమంటాడు ఆయన, అయ్యో అన్నా ఆ మంట మంటే, అయ్యో అనగలడు తప్ప ఆ మంట ఎప్పుడు తగ్గుతుంది? మందులు అవి ఏమైనా వేసుకుంటే తొందరగా తగ్గుతుంది, వేసుకోలేదు సెప్టిక్ అయ్యి ఏదో అవుతుంది అనుకో చేతికి చేస్తారు. దాని గురువు ఏం చేస్తాడు? ఆ మానసిక స్థితి అది కరెక్ట్ చేసుకోవాలి. అన్ని పరిస్థితులకి కూడా మనమే కారణము, మనము మార్చుకోగలిగినంత మార్చుకున్నాక పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేశాక మాత్రమే గురువుని కానీ భగవంతుడిని కానీ మనము సహాయం అడగాలి. కానీ తమాషా ఏంటి అంటే నువ్వు సహాయం అడగక్కర్లే, వివేకానంద నేను పోయి ఏం అడగలే, నాకు మార్గదర్శనం చేయండి బాబు అని. నేను అంతా పుస్తకాలు చదువుకుంటున్నాడు, పెట్టెలు పెట్టెలు పుస్తకాలు కదా అరవిందో చదివాడు. చదువుకుని తనకి చేత వచ్చింది ఏదో చేసుకుంటున్నాడు, తనకి చేత వచ్చింది ఎప్పుడు చేసుకోవటం మొదలెట్టాడో ఆటోమేటిక్గా వివేకానంద పట్టుకున్నాడు ఆయన. ఆయన నెత్తి మీదకి ఎక్కాడు, 15 రోజుల పాటు గోల గోల చేసి పెట్టాడు. నువ్వు దీన్ని చేయాలి, సూపరామెంటల్ డిసెంట్ చాలా అవసరం ఇప్పుడు. ఇంకా ఈ యోగ విద్య, ఈ యోగాసనాలు, ఈ ప్రాణాయామాలు 45 నిమిషాలు అరగంట చేస్తే చాలా గొప్ప సాధకులు అని నన్ను ఉద్ధరించినట్టు, శ్రీరామ శర్మ ఆచార్యని ఉద్ధరించినట్టు నువ్వు అవన్నీ ఉద్ధరించటం లేదు. చేసుకుంటే నువ్వే సుఖంగా ఉంటావు. చేసుకుంటే, చేసుకోకపోతే ఆ పేర్లు తెలుసుకున్నంత మాత్రమే మన జీవితాల్లో ఏ మార్పులు రావు. ఇంత ఆ తీవ్రత ఆ గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే వాళ్ళ ఆచరణ ఎంత తీవ్రంగా వాళ్ళు ఆచరణలో పెట్టారో. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నారు అంటే ప్రాణాయామాన్ని పట్టుకున్నాడు, దాని అంత చూశాడు ఆయన అరవిందో. ఎంతవరకు అంత చూశాడు? చివరికి మూడు రోజులలో ఆలోచనలను తను దాటివేయగలిగాడు. నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ మాకు చెప్పండాక ఆయన ఎంత అవస్థపడ్డాక చేయగలిగాడు. ఆశలే తప్ప మనకి ఆ స్థితికి వెళ్లేటటువంటి అర్హత ముందు తెచ్చుకోవాలి. మనం ఇంజనీర్ అవ్వాలి, ఒక పెద్ద ఇంజనీర్ని చూశాక ఇంజనీర్ అవ్వాలని ఏం చేయాలి నువ్వు? చదువు, చదివాక కూడా అంత గొప్ప ఇంజనీర్ అవ్వవు. నువ్వు చదివిన తర్వాత చాలా ప్రాక్టీస్ చేయాలి, చేశాక అంత గొప్ప ఇంజనీర్ అవుతాం. అందుచేత మూడు రోజులలో అరవిందో బుద్ధుడు యొక్క నిర్వాణ స్థితికి వెళ్ళిపోయాడు. మూడు రోజుల్లో వెళ్ళిపోయాడు. ఏంటా వెళ్ళిపోవటం అంటే ఆలోచనలు శూన్యం చేసేస్తున్నాడు, ఆలోచనలు లేవు. ఆలోచనలు లేని స్థితి అతనికి ఎప్పుడు వచ్చింది? 1906 ఆ ప్రాంతాల్లో వచ్చింది. అంటే అప్పటికి ఇంకా ఆయన పాలిటిక్స్ లోనో వీటిలోనే ఉన్నాడు ఇంకా ఆయన. అంటే మనస్సు లేని స్థితిలో కూడా అద్భుతంగా ప్రపంచంలో తన పాత్రని అతను పోషించుకోగలిగాడు. ఆ నిర్వాణ స్థితిలో నేను ఆ రోజు నుంచి ఉన్నానంటాడు. అదే మనకి పెద్ద లక్ష్యం. ఇప్పుడు అసలు అరవింద స్టార్ట్ చేసింది ఆ స్థితి నుంచి. లవణ మహర్షి ఆ స్థితిలో ఉన్నాడు. ఆలోచన హూయామై అంటే లవణ మహర్షికి అరవిందుని వారికి మధ్య ఉన్నటువంటి లింక్. ఈ మానసిక స్థితుల యొక్క అనేక సోపానాలను ఆయన 1893 నుంచి 1910 మధ్య అధిరోహించాడు. ఇది ఆయన బెంగాల్లో గడిపినటువంటి కాలము, బరోడాలో గడిపినటువంటి కాలము. 1893 ముందు ఎక్కడ కలిపాడు? ఇంగ్లాండ్ లో కలిపాడు. 1893 నుంచి 1910 వరకు ఎక్కడ కలిపాడు? బరోడాలో 13 సంవత్సరాలు కలిపాడు. ఒక 2 సంవత్సరాలు బెంగాల్లో కలిపాడు. అందులో 1 సంవత్సరం ఆయన జైల్లో ఉన్నాడు, అలీపూర్ జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఆయనకు వచ్చినటువంటి అనుభూతులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని 1 సంవత్సరంలో అవన్నీ పొందేశాడు ఆయన. మొట్టమొదట ఏం చేసుకున్నాడు ఆయన? ఉపనిషత్తులు, భగవద్గీత, ధ్యానము చేసుకునేవాడు ఆయన. మొదట 5-6 రోజులు ఆయనకి పుస్తకాలు అవి కూడా ఇవ్వలేదు. ఒక ఒంటరి సెల్లో పడేశారు ఆయన్ని. ఇంకేంటే హంతకుడు కనుక హత్య చేశాడు అనేటటువంటి ఆరోపణ ఉన్నది. అదే కేసులో ఆయన తమ్ముడు ఇంకొకడు కూడా ఇరుక్కున్నాడు. వాళ్ళిద్దరికి ఉరిశిక్షబడింది. అరవింద యొక్క తమ్ముడికి, అరవింద యొక్క స్నేహితుడికి ఉరిశిక్షబడింది. ఈయన తప్పించుకున్నాడు. కానీ ఆయన చివరిలో తప్పించుకున్నాడు. కానీ మొదట్లో గ్యారంటీ ఏంటి? ఈయనకు కూడా ఉరిశిక్ష పడిపోతుంది అని. అలాంటి మానసిక స్థితిలో కూడా ఏడుస్తూ కూర్చోలేదు, నాకు ఉరిశిక్ష పడిపోతుంది, నేనేం చేయాలని. భగవద్గీత తెప్పించుకున్నాడు, ఉపనిషత్తులు తెప్పించుకున్నాడు, ప్రాణాయామాలు చేయటం, ధ్యానం చేయటం. ఇంకా కనీసము మనము మన నిత్య జీవితంలో స్వాధ్యాయానికి కొన్ని గంటల కాలం వినియోగించుకోగలిగేటటువంటి టైం టేబుల్ వేసుకోగలగాలి. అది వేసుకోలేనంత వరకు మనం గురువులకే కాదు, అసలు మనకి కూడా ఉపయోగపడం. మనం ఇచ్చంటే ఏదో గాయత్రి మంత్రం జపం చేసేసాము, మేము ప్రాణాయామాలు 15 నిమిషాల పాటు చేసాము, 2 గంటల పాటు యుగ సంధ్యారాధన మీరు చేస్తున్నారు, లేదో మానేసారు ఈ పాటికి. ఇంచేతంటే ఏది చెప్పినా అది కంటిన్యూగా చేయటం అలవాట్లేదు మనకి. కొత్తది ఏదో చెప్పాను అనుకో, పాతను మానేస్తాను. చాలా మంచిదని ఏమంటారు దాన్ని, నిత్య నూతనం అన్నది మీకు అలవాటు అయిపోయిందని. కానీ అన్నప్రాసన అయిన దగ్గర నుంచి చచ్చేంత వరకు అన్నం తింటాం మాత్రం మానం. మనం ఎత్తిపై ఉపవాసం చేయాలన్నా కూడా మానం. మరి ఆ యుగ సంధ్యారాధన పెంచుకోవటానికి ట్రై చేయాలి. 2 గంటల బదులు 12 గంటలు చేద్దాం, 24 గంటలు చేసేద్దాం, లేకపోతే గాయత్రి మంత్రం చెప్పాం అఖండంగా చేసేద్దాం. అలాంటి కార్యక్రమాలు పెట్టుకునేటటువంటి ఊపేం కనిపించదని ఎప్పుడైనా బై ఛాన్స్ నేను చెప్తే రిలేగా చేస్తామండి మేము 24 కలిసి, లేకపోతే 50 మంది కలిసి ప్రతి 15 నిమిషాలకి. భావ తీవ్రత మీకు రానంత వరకు కూడా ఈ గురువుల చరిత్రలు మీకు మార్గదర్శకంగా మారవు. మీరు వాళ్ళని అనుసరించాలి. అంతేత జైల్లో ఆయన అనుసరించేటటువంటి విధానం అదనమాట. ఆయన ఉపనిషత్తులు చదువుకునేవాడు, భగవద్గీత చదువుకునేవాడు, ప్రాణాయామం చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. సడన్ గా ఒకరోజు ఆయనకు వివేకానంద యొక్క గొంతుకు వినిపించింది. వినిపించి అతి మానస స్థితి గురించి చెప్పింది. నాకు అవగాహన ఏంటి అంటే అరవింద సొసైటీ వాళ్ళకి సుప్రమెంటల్ అంటే ఏంటో తెలియదేమో అన్న డౌట్. ఎందుకంటే తెలిసి ఉంటే దానికోసం వెంపల్లాడేవాళ్ళు. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ ఇచ్చాడు, ఎలా ఉండాలి ఆ వెంపల్లాట అని. అంటే ఒక ఆరుతేరిని గజదొంగ ఉన్నాడనుకో, ఆ ఆరుతేరిని గజదొంగ ఒక గదిలో ఉన్నాడు, ఆ పక్క గదిలో బంగారపు మూట ఉంది. వారికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టిందంటే వాళ్ళు ఆరుతేరిన గజదొంగ కాదనమాట. అలాగా సుప్రామెంటల్ డిసెంట్ అంతా కూడా సావిత్రిలో నేను పొందుపరిచాను అని ఆయన మదరు ముట్టుకుని రాసి వెళ్ళారు. సుప్రామెంటల్ డిసెంట్ గురించి ఎవడో మాట్లాడలేదు. కానీ సుప్రామెంటల్ డిసెంట్ ఎందుకు నేను ఇప్పుడు ఇంత తీవ్రంగా ఆ మాట ఎత్తుతున్నాను అంటే, మీలో కొంతమంది అయినా దాని గురించి ప్రయత్నించగలిగితే, లేకపోతే చెప్పండి మాస్టర్ రేపటి నుంచి కూర్చుంటా అంటే, మీరు కనీసం ముందు ఒక 5 గంటల పాటు ఓ 5 రోజులైనా ప్రాణాయామం చేయండి. సంవత్సరాల పాటు తర్వాత చూద్దాం మనం. దెబ్బకునే మొదలెట్టగండి. అలాగా అసలు నేను మిమ్మల్ని మీరు మొదలెడతారేమో అని నాకు ఇంకా అనుమానం ఉన్నదే, అందుకు నాకు నా మీద ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ ఇన్నేళ్ళైనా నాకు ఇంకా అనుమానమే మీరు గబుక్కుని అవంతా చేసేస్తారేమో అని. కానీ బై ఛాన్స్ చేశారనుకోండి, 5-6 రోజుల్లో ఏం రాదు. దానికి కావలసినటువంటి చాలా నియమాలు మనం పాటించగలిగితే, ఒక సంస్థగా ఏర్పడగలిగితే, ఆ సుప్రామెంటల్ డిసెంట్ని కనుక మనం కిందకి దింపగలిగితే ఏం జరుగుతుంది అంటే, ఇంకా ప్రపంచంలో ఎవడు కూడా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేసుకోవాల్సిన అవసరము రాదు. అదే అరవింద యొక్క పతనం. నేను ఒక్కడిని చేసేసుకుంటే చాలు. ఆ సుప్రామెంటల్ డిసెంట్ కనుక నేను చెప్పేస్తే ఇప్పుడంతా ఏంటి, ఒక ఆదర్శాన్ని చెప్పి ఆ ఆదర్శం వైపుకు నువ్వు ప్రయత్నిస్తే కానీ వెళ్ళలేవు. మొదటి లక్ష్యం ఏంటి? స్వతంత్ర భారతదేశం. అది ఇంకా రాలేదు. ఏడ్చుకుంటాడు ఇది కనుక ఉంటే, ఏది ఈ విభజన ఖచ్చితంగా ఎప్పుడో మళ్లీ విదేశీ ఆక్రమణ భారతదేశం మీద జరిగిపోతుంది. నిశ్చింతగా 56 ఏళ్ళు జరిగిపోయింది. ఇంకా నేను తప్పదనుకుంటున్నాను మనం ఇలాగే కనుక ఉండుంటే. ఎందుకంటే మనమే ఏదైనా చేయగలిగితే చేయగలగాలి. చేయలేదనుకో ఏమవుతుంది? మళ్ళీ ఓ విదేశీ ఆక్రమణ వస్తుంది, మళ్ళీ విదేశం. మనకు అది రెడీ అయినా అసలు చాలా మంది నాతో చెప్తుంటారు, బ్రిటిష్ పాలనే బాగుంది మాస్టర్ ఇంటికి ఇదంతా కూడా చెప్పారు కదా అని. అవుతుంది అది, ఇవాళ రేపట్లో గ్యారంటీగా అదైనా జరిగిపోవచ్చు. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 56 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి మనకి స్వాతంత్రం అసలు ఇంకా రాలేదు అనే అవగాహన లేనటువంటి దేశాన్ని ఎవడు పరిపాలిస్తే? అందుకే అరవింద్ ఇంకో చోట రాస్తాడు ఆ లెక్చర్స్ లని, మతాధారమైనటువంటి రివల్యూషన్స్ వస్తే తప్ప దేశానికి మనుగడలేదు. సెక్యులర్ స్టేట్ అనేటటువంటి మాట భారతదేశానికి ఉండకూడదు. హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందవేసేటటువంటి జాతిగా మనం అభివృద్ధి చెందాలి తప్ప, చాలా స్పష్టంగా రాస్తాడు. ఆ మాట అంటానికి అరవిందో వాళ్ళకే భయమేమో, ఆయనే రాసుకున్నాడు. ఆయన రాసినటువంటి ఆ మాట ధర్మం ఆధారంగా చేసినటువంటి పోరాటమే ఏదైనా లాభము వస్తుంది తప్ప, ధర్మాన్ని పక్కన పెట్టి మేమేదో చేస్తాము అంటే అది ఎందుకు పనికిరాదు అని చెప్తాడు. ప్రభుత్వంతో అనుభవం లేని సంస్థకు సంస్థకు, కనీసం ప్రభుత్వాన్ని వ్యతిరేకించటానికి కూడా అనుభవం లేని సంస్థకు రాజకీయ కళలో అనుభవం గల నాయకుడు కావాలి అంటాడు. అటువంటి నాయకుడు మనకి కలవలేదు. ఎక్కడుంది ఆ గీతను ఒక చేతిలో, ఖడ్గాన్ని ఇంకొక చేతిలో ఉంచుకుని ఈ భవానీ మందిర్లో చేరేటటువంటి సభ్యులు ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉండేవారు. భవానీ మందిర్ కరపత్రంలో మతమే నిజమైన మార్గమని జపాన్ ఉదాహరణనిస్తూ, ఈ దేశము తన ఆధ్యాత్మిక శక్తి నుంచి తప్పక స్ఫూర్తిని పొందాలని నొక్కి వక్కాణించబడింది. దీనికి గాని యంత్రాలు వేరే శాస్త్రీయ ధోరణి లేదు అన్నాడు. ఈ దేశంలోని గొప్ప ఉద్యమాలకు, ఈ దేశ చరిత్రలోని మహత్తమ కాలాలన్నిటికీ మూలశక్తి మతపరమైన జాగృతి నుంచి స్ఫూర్తి పొందటంలోనే ఉన్నదని, ఎప్పుడైతే మతము అసంపూర్ణంగా సంకుచితంగా తయారవుతుందో అప్పుడే జాతీయోద్యమం దెబ్బతినటమో లేక అసంగతమో తయారవడం జరుగుతుంది. వేరు విధాలుగా దేశాభ్యున్నతికి ప్రయత్నించినప్పుడల్లా దేశము దెబ్బతింటుంది అన్నాడు. ఇప్పుడు జరుగుతుందంటే కదా అరవిందో యొక్క కాన్సెప్ట్స్ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. మతాత్వం, మతాల గురించి మేము మాట్లాడడం అనేటటువంటి ఆ బలహీన ధోరణికి మనం స్పష్టి చెప్పగలగాలి. మతం అంటే ఏమిటి? ఆ జైలు నుంచి బయటకు వచ్చాక చాలా స్పష్టంగా చెప్తాడు అరవిందు, మన సనాతన ధర్మము, మన భారతీయ ధర్మము, మన సంస్కృతి ఒక్కటే మానవ జాతిని సమీకరించగలదు. సమీకరించగలదు అంటే అర్థమైంది కదా, ఒక తాటిని ఎదిగి తీసుకురాగలదు. ఇంకా ఏది కూడా తీసుకురాలేదు. కానీ ఆ మతము మిగతా మతాలలాగా ఒక సంకుచితమైనటువంటి మతము కాదు అని అర్థం అవుతుంది మనకి. ఎందుకంటే ఇతరులు ఏం చెప్తున్నారో అంతే తప్ప స్వయంగా చదువుకునేటటువంటి ప్రతిభ లేదు. అవినాష్ గర్గ్ అని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అతను రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు, నేను ఫిజికల్ కెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని బెనారస్ లో. నాస్తికుడు అతను. సరే, నేనేం మాట్లాడేవాడిని కాదు కాలేజీలో. అక్కడ నా పనేదో నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు అతను కర్ణుడు చాలా గొప్పవాడు అన్నాడు. కర్ణుడు చాలా గొప్పవాడని సడన్ గా వచ్చేసరికి నాకు అసలు బాంబుషెల్ లాగా పడింది అన్నమాట. మీకు అసలు భారతీయ దాని గురించి ఏమీ లేదు, మనం అంతా విదేశీ పక్షులనే కదా, అసలు భారతీయత గురించి మనకేం తెలుసు. కర్ణుడు చాలా గొప్పవాడు అన్నాడు. ఎలా అన్నాడు? నేను ఆర్టికల్స్ చదివాను అన్నాడు. ఏ ఆర్టికల్స్? ఆర్టికల్స్ చదవలేదు. ఎవరో కర్ణుడి మీద ఒక పుస్తకం రాస్తే ఏ భాషలోనో నాకు ఇప్పుడు గుర్తు లేదు, విదేశీ ఫ్రెంచ్ భాష జర్మన్ భాషలో రాస్తే ఆ జర్మన్ భాష న్యూస్ పేపర్లో ఆ పుస్తకం బాగుంది అని రాశారట. ఆ పుస్తకం బాగుంది అని ఓ ఇంగ్లీష్ పేపర్ హిందూలో రాశారు. హిందూలో అలా రాసి ఉందని చెప్పి ఆజన్ అక్కడ ఒక హిందీ డైలీ న్యూస్ పేపర్ వస్తూ ఉండేది, అందులో రాశారు. అది చదివి ఏమన్నాడు కర్ణుడు? అది మనకున్నటువంటి సంస్కృతి యొక్క అవగాహన. జర్మన్ భాషలో ఓ పుస్తకం అర్థమవుతాయి కర్ణుడి మీద. ఆ పుస్తకం గురించి మన ఎవడో వాడు ఎందుకు రాశాడో నాకు తెలీదు. హిందూ పేపర్ ఇంగ్లీష్లో రాస్తే అలాగే హిందూ పేపర్ అసలు ఒరిజినల్ పుస్తకం అవడం జరగలేదు ఇది రాసిన వాడు. అది చదివి ఈయన కానీ అంటే మనస్సు మార్చుకుని ఒరిజినల్ చదివేటటువంటి అలవాటే పోయింది అసలు మనం. అంచేత ఆ మతము, ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటి? ఇందుకు అరవిందో లాంటి మహామేధావుడు, వివేకానంద లాంటి మహామేధావుడు, రామకృష్ణ పరమహంస లాంటి భావుకులు, ఆయన మేధావేం కాదు, ఆయన చదివేం లేదు, ఆయనకు ఏమీ చదవలేదు ఆయన. కానీ ఆ భావుకుడు తన హృదయంతో ఏ సత్యాన్ని దర్శించగలిగాడో ఈ మహాపండితులు తన బుద్ధితో దర్శించగలిగారు ఎన్ని పుస్తకాలు చదివి. కానీ ఇంతకీ ఆ ధర్మంలో ఏముంది, దాంట్లో ఏముంది అని ఆలోచించేటటువంటి బుద్ధి కూడా లేదు. కనీసం చూద్దాం ఇంతమంది ఇంత గొప్పగా చెప్తున్నారు. ప్రమాదవశాత్తు మనం ఆ దేశంలో పుట్టాం. మనం పుట్టదలుచుకుంటే గ్యారంటీగా ఇండియాలో పుట్టిండాం, ఏ అమెరికాలోనూ ఎక్కడో పుట్టిండేవాళ్ళం. కానీ పుట్టేశాం కదా, తప్పు జరిగిపోయింది. ఖచ్చితంగా మీలో చాలా మంది ఆ తప్పుని సవరించుకోబోతున్నారు, నాకు డౌటే లేదు. ఆ తప్పు మీరు సవరించుకుని విదేశాల్లో మానవేతర యోనులలో పుట్టబోతున్నారు, అందులోనూ నాకు డౌట్ లేదు. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి కృషి చేసుకుని మీరు మీ జీవితాలని ఒక కరెక్ట్ మార్గంలో కనుక పెట్టుకోకపోతే జరిగేటటువంటిది మాత్రం సిద్ధేశ్వరి అవతరణ దానికోసమే వచ్చింది. ఇలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూ ఉంటే నా తపశ్శక్తి వేస్ట్ అయిపోతుంది అని ఆవేదన చెందితే రామకృష్ణ పరమహంస వాళ్ళకి చెప్పే విధానం వేరే ఉందిలే, నువ్వు నువ్వేం గాబరాబడదు, నేను చెప్తాను వాళ్ళకి. మన ఇంకా ఎల్డర్ బ్రదర్ వెంకటేశ్వర స్వామి ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంకా కరెక్ట్గా చెప్తాడు వీళ్ళకి ముట్టికాయలు వేసి. నువ్వు నేను స్పష్టంగా బిజినెస్ చేయలేకపోతున్నావు. ఎందుకు బిజినెస్ అంటున్నాను, నీకు ఇంజనీరింగ్లో సీట్ కావాలని 5 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళావు, టీవీ కొనుక్కోవాలి అంటే 5 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళావు నువ్వు, కానీ భగవంతుడు అనుగ్రహం కావడానికి రూపాయి పావులో పెట్టుకుని వెళ్తావు. అంతకంటే పరమమూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఆలోచించుకోండి. రాజులు మహారాజులు యుద్ధానికి దానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధంలో వచ్చినటువంటి ఆ డబ్బుని దాన్ని వెంకటేశ్వర స్వామికి మొత్తం ఇచ్చేసేవారు. శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అందుకంత గొప్పవాళ్ళు లేరు. ఇప్పటికీ ఉంది శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఆయన భార్యతో సహా అక్కడ. అంటే ఆ రాజాదిరాజులు మూర్ఖులా అంటే వాళ్ళకున్నదంతా దేవుడికి ఇచ్చేయటని మనమే చాలా తెలియని వాళ్ళు. అందుకే చెప్పాడు ఇది యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే రూలింగ్కి వచ్చాయో దేశం దెబ్బతింది అన్నాడు. ఇందాక చదివి వినిపించాను నేను. ఏ అవగాహన ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి? నేను ఒక నవల చదివాను వీల్స్ అని. ఆ నవల్లో వీల్స్ అంటే ఈ మోటార్ కార్ల ఇండస్ట్రీ మీద నవల రాశాడు అతను. ఆ ఇండస్ట్రీలో బడ్జెట్ కోసం కూర్చుంటారు, ఈ సంవత్సరం ఎంత మనం ఈ కంపెనీలకి బడ్జెట్ వినియోగిస్తాం అంటే 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు తప్ప 20 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు అని. ఓ మీడియోకర్ మధ్యతరగతి కుటుంబం వాడు మినిస్టర్ అయ్యి గవర్నమెంట్ బడ్జెట్ వేసుకుంటూ ఉంటే అసలు వాడికి ఆ 2 కోట్లు అంటే ఏంటో తెలియదు, మనకి తెలియదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 10 రూపాయలంటే ఎంతో మనీ తెలుసు కదా, 100 రూపాయలంటే దాని విలువ తెలుసు మీకు. 100 రూపాయలు మీ చేతిలో ఉంటే మీకు ఎంత శక్తి ఉన్నదో. 1000 రూపాయలంటే 10కి 10 రెట్లు 100, 100కి 10 రెట్లు 1000. కానీ 1000 రూపాయలంటే ఏంటో మీకు తెలియదు. మీరు ఆలోచించుకోండి, మీ మనసులో నేను చెప్పిన మాటకి అర్థం అవుతుంది మీకు. 10 రూపాయలకి 100 రూపాయలకి ఉన్న తేడా, 100 రూపాయలకి 1000 రూపాయలకి ఉన్న తేడా మీకు స్పష్టంగా అర్థమవుతుందా? ఊహించుకోండి. అది కొనగలిగే శక్తి కానీ దాన్ని మీరు ఉపయోగించుకునే విధానం కానీ. 10 రూపాయలుంటే ఇచ్చేసుకోవచ్చు అంటారు, 100 రూపాయలుంటే ఇది చేసుకోవచ్చు అనుకుంటారు. 1000 రూపాయలుంటే అవుట్ మీ బ్రెయిన్ తల్లి ఏం చేసుకోవాలి? నేను చెప్పింది ఆలోచించుకోండి. నేను చెప్పాను అనేది నేను నా మీద పడిపో కోపం తెచ్చేసుకోకండి. లక్ష అంటే అదే ఫినిష్ అసలు, మీకు అవగాహన లేదు లక్ష అంటే ఏమిటో. కోట్ల కోట్ల ప్రణాళికతో వేసుకోవాల్సినటువంటి రాష్ట్ర బడ్జెట్ వీడు ఏం వేస్తాడు, ఏం చేస్తాడు వీడు దేశాన్ని? అసలు అవగాహన రాహిత్యంతో జరుగుతుంది మొత్తం దేశం. అది అరవిందో అప్పుడే చెప్పాడు, ఇది కాదు కావాల్సినటువంటి పరిస్థితి. యూ షుడ్ నో వాట్ ఇట్ ఈస్ అని చెప్పి వీల్స్ లో ఓ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇలాగే బడ్జెట్ గురించి. పర్సనాలిటీ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్కి 50,000 కోట్లు అన్నాడు అనుకో, మనకి ఇక్కడ కూడా తగులుతుంది. 50,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్గా. అందుకే రాదు మీకు, మనకి డబ్బు ఎందుకు రాదో తెలుసా? మీరు ఆ డబ్బుని ఊహించలేదు మీరు. అందుకు డబ్బు రాదు. ఎంబీఏలు అది చదివినటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు కావాలి అంటారు అంటే డబ్బు కావాలి అని అంటారు తప్ప మీరు ఆ డబ్బుని ఏం చేసుకుంటారు? మీరు బ్యాంక్లో పెట్టుకుంటారు, వడ్డీ తింటారు. దేవుడికి తెలియాలి, ఆ వడ్డీ కూడా తింటారు లేకపోతే వడ్డీ కూడా బ్యాంక్లోనే వేసేస్తారు. ఖర్చు పెట్టేమని నేను చెప్పటమే, ఖర్చు పెట్టే చోట ఎలా నాటుకోవాలో తెలుస్తుంది. అప్పుడు ఆ డిస్కషన్స్ లో ఒక ప్రశ్న పోర్టర్ కూడా వస్తాడు ఎందుకో, వాడు ఈ చివరి మాత్రం వింటాడు. ఈ $50 లక్షల దీనికి 20 లక్షల కోట్ల బిలియన్ డాలర్స్ న్యూస్ రిపోర్ట్
మీరు అసలు అలా ఎలా ఎలొకేట్ చేస్తారు అంటే మేము లక్షలు అనుకోం, 200 300 అనుకుంటాం దాన్ని. అంతేనా, 200 రూపాయలు ఏమో అడ్వర్టైజ్మెంట్కి, 500 రూపాయలు సిండికి అని మనం టైం టేబుల్ వేసుకున్నాం, టైం టేబుల్ కదా బడ్జెట్ వేసుకుంటే మీకు అవగాహన ఉంది 200 రూపాయలు ఏం చేస్తాం అని. 20 లక్షల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి మీకు ఇచ్చేస్తున్నాను, అరవిందోదో ఇప్పుడు మనం పెట్టిపోతుంది. మీకు అర్థమవుతుంది అసలు 20 లక్షల రూపాయలు ఎంతో కూడా తెలియదు మనకి. ఆ విశాలమైనటువంటి దృష్టికోణం అది డెవలప్ చేసుకో. దానికి ఎడ్యుకేషన్ ఒకటే నచ్చే, చదివే చదివే చదివే. ఎంత మీరు చదివితే, ఎంత ఎక్కువ చదివితే మీకు అంత అర్థమవుతుంది. అంతే తప్ప మేము భగవద్భక్తులు ఉండి భగవంతుడే మాకంతా నేర్పిస్తాడండి, నేర్పుతాడు. ఇంతలో నేర్పడి ఎందుకంటే మీరు మారదు కదా, ఇంకొక నెక్స్ట్ బర్త్న నేర్పడానికి ట్రై చేస్తాడు. మీ జన్మలోనే మీ అంతటి మీరు నేర్చేసుకున్నారనుకోండి, సహాయపడతాడు, నేర్పే వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు అరవిందోకి పంపించాలి వివేకానందని. కానీ మేము నేర్చుకోలేమో, మేము చేస్తున్నా చాలా బాగుందండి, ఓకే చేసుకోవాలి. దాన్ని కాదండి ఆయన తొందరపెట్టాడు. అది ఇక్కడ అంతా కూడా అరవిందో చెప్పేదైనా, బ్లావెట్స్కి చెప్పేదైనా, మిగతా గురువులు చెప్పేదైనా, చెప్పేది ఏంటి అంటే ఒక పరిణామ క్రమం అంటూ ఉన్నది సీక్రెట్ డాక్టర్ లో. ద బుక్ ఆఫ్ ధ్యాన్ అని కొన్ని వెర్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సీక్రెట్ డాక్టర్ చూసి ఉంటే తెలుస్తుంది. ఆ వెర్సెస్ మీద అంటే ఏంటి, ఆ పద్యాల మీద కమెంటరీ రాసింది ఆయన. ఏ పద్యాలు సీక్రెట్ డాక్టర్ లో బ్లావెట్స్కి రాసిందో అదే పద్యాలు అరవిందో సావిత్రిలో రాసింది, దాని మీద తన కమెంటరీ రాసింది. సేమ్ సీక్వెన్స్ ఫాలో అయ్యాడు. ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ది గాడ్ సెవే. సీక్రెట్ డాక్టర్ ఎలా మొదలెడుతుంది, అన్ని చోట్ల గళాంధకారం అలుకు ఉన్నది, లయస్థితిలో ఉన్నది ప్రకృతి. ప్రకృతి లయస్థితిలో ఉంది అంటే అర్థం ఏంటి, తర్వాత మళ్ళా అది లేస్తుంది కదా. ఇట్ వాజ్ ది అవర్ ది గాడ్ సెవే. నేను చేత సీక్రెట్ డాక్టర్ చదివినా, అరవిందో యొక్క సావిత్రి చదివినా ఒకటే. కానీ అరవిందో యొక్క సావిత్రికే ఇందుకు ఇప్పుడు ఇంత స్పెసిఫిక్ గా క్లాసులు పెట్టి రేపు తర్వాత 3 రోజులు కూడా అరవిందో గురించి చెప్తున్నాను అంటే, భారతదేశంలో పుట్టినటువంటి ఆత్మలు, మేము భారతదేశమును జగద్గురువుగా మారుస్తాము అనే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే అరవిందో అపోహ ఏంటి అంటే, భారతదేశంలో పుట్టిన ఆత్మలన్నీ కూడా ఈ నిర్ణయం తీసుకునే పుట్టాయని. ఈ నిర్ణయం తీసుకునే పుట్టారా మీరు? అరవిందో మాత్రం అదే చెప్తున్నాడు, మీరందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుని ఈ కాలంలో పుట్టారు. ఏ నిర్ణయం తీసుకుని? భారతదేశాన్ని జగద్గురు పీఠం అధిగ్రహింపజేస్తాము అని. నేను చాలా ప్రయత్నం చేశాను అసలు ఆ టైటిల్తోనే ఒక మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేశాను నేను. భారతదేశము తప్పనిసరిగా జగద్గురు పీఠము అధిరోహిస్తుంది అని ఆ